యాత్రా గీతం, నా కళ్ళతో అమెరికా,
డెత్ వ్యాలీ. డెత్ వ్యాలీ.
అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం భలే వైవిధ్యమైంది. ఒక్కో దిక్కున ఒక్కో రకపు వాతావరణం కనిపిస్తుంది. ఉత్తరానికి వెళ్తే మంచు, దక్షిణంగా వేడి, పశ్చిమ తీరమంతా సముద్రం, తూర్పున దుర్భేద్యమైన సియేరా నెవాడా పర్వత శ్రేణులు. ఇంతే కాకుండా సంవత్సరంలో సగం రోజులు మంచుతో కప్పబడి ఉండే తూర్పు పర్వత శ్రేణులని ఆనుకుని ప్రపంచ ప్రఖ్యాత ఎడారి ప్రాంతమైన ఈ డెత్ వ్యాలీ కూడా ఉంది. ప్రయాణం. మా ఊరి నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లే రహదారుల గుండా 200 మైళ్ళు దక్షిణంగా వెళ్ళి అక్కడి నుంచి తూర్పుకి మళ్ళీ ప్రయాణం చేయాలి. మొత్తం 520 మైళ్ళ దూరంలో ఉంది ఈ డెత్ వ్యాలీ. ఇంకా పిల్లల స్కూళ్లకు సెలవులు ఇవ్వకముందే మే నెలలో వచ్చిన లాంగ్ వీకెండ్కి బయలుదేరాం. ఇక్కడ మే నెల అప్పుడప్పుడే కాస్త వేసవి ప్రవేశిస్తూ నునువెచ్చగా ఆహ్లాదంగా ఉంటుంది. నిజానికి పిల్లలకు సెలవులు ఇచ్చాక జూలై నెలలో వెళ్ళొచ్చు, కానీ డెత్ వ్యాలీలో జూలై నెలలో ప్రపంచంలోనే అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయని చదివి ఇక మే నెలలో బయలుదేరామన్నమాట. మా ఇంటి నుంచి మేము మధ్యాహ్నం బయలుదేరితే సగం దూరం వెళ్ళేసరికే చీకటి పడిపోతుంది. కాబట్టి దారిలో సగం దూరంలో ఉన్న బేకర్స్ ఫీల్డ్లో ఆ రాత్రికి ఆగిపోయాం. నిజానికి మేము రాత్రి 7:30 ప్రాంతానికి బేకర్స్ ఫీల్డ్ చేరాలి, కానీ ఫ్రీవే మీద రోడ్డు వరకు మధ్యలో 10 మైళ్ళ మేర జరుగుతూ ఉన్నందువల్ల అమెరికాలో మొట్టమొదటిసారి దారుణమైన ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం. రాత్రి భోజనాల వేళకు చేరిపోతాం కదా అనే ధీమాతో మేము తినేందుకేమీ తెచ్చుకోలేదు కూడా. ఇక బాత్రూముల బాధ అయితే చెప్పనలవి కానిది. ఇక్కడ ఫ్రీవేలు ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి వీలుగా ఉండవు. ఎక్కడో 100 మైళ్ళకొకటి ఉండే రెస్ట్ ఏరియాల మధ్య ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నామంటే అంతే సంగతులు. దాదాపు 50 మైళ్ళ పాటు నెమ్మదిగా తాబేలు నడకలా సాగే ట్రాఫిక్లో పడి మొత్తానికి రోడ్డు పక్క మొదటి తినే ప్రదేశం కనబడేసరికి 10 అయ్యింది. అక్కడ ఉన్న జనాల్ని, ఆ చిన్నపాటి దుకాణాన్ని చూసి సగం ఆశపోయింది. అక్కడ తినేందుకు ఏమీ లేవు, ఏవో చిన్న చిప్స్ ప్యాకెట్లు లాంటివి తప్ప. ఇంకేం చేస్తాం, అవే ఏవో తిని కడుపు నింపుకున్నాం. ఇక బాత్రూముల దగ్గర అయితే పెద్ద లైను. ఇంకక్కడి నుంచి ఆ ట్రాఫిక్లో నుంచి బయటపడి బేకర్స్ ఫీల్డ్ వెళ్ళేసరికి నిస్సత్తువతో నిద్ర వచ్చేసింది మా అందరికీ. మర్నాడు ఉదయానే లేచి డెత్ వ్యాలీ బయలుదేరాం. ఎడారి సరిగ్గా ఊరు దాటి 40 మైళ్ళు ప్రయాణించామో లేదో అప్పటి వరకు ఉన్న పచ్చదనం పోయి నేల మీద అన్ని చోట్ల బొడిపెలు ముల్చినట్లున్న చిన్న గుండ్రటి ముళ్ళజిముడు మొక్కలు దర్శనమిచ్చాయి. ఎంత దూరం వెళ్ళినా ఇదే దృశ్యం. ఎడారి కదా, అంతా ఇసుకతో కప్పబడి ఉంటుందని అనుకున్నాను. ఎడారి ఇలా ఉంటుందని మొట్టమొదటిసారి చూశాను. దారికి ఒక పక్కగా ఎత్తైన పర్వత శ్రేణులు, వాటి కొసల మీద తెల్లగా మంచు చారికలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఎత్తైన పర్వతాలు. ఎక్కడో ఫోటోల్లో, వీడియోల్లో, సినిమాల్లో చూసినా స్వయంగా కళ్ళతో చూసిన అనుభూతి వేరేగా ఉంటుంది. అంత ఎత్తైన పర్వతాల్ని చూడడం కూడా మొదటిసారి మాకు. ఎక్కడా మచ్చుకు ఒక్క మొక్క కూడా లేని పర్వతాలు. ఎరుపు రంగులో ఆకాశపు నీలపు తెర మీద అందమైన చిత్రమై వెళ్లాడుతూ ఉన్నాయి. ఒక్కోసారి ఎదురుగా పర్వతాల మధ్య సన్నని రహదారి ఇటు అటు కనుచూపు మేరలో ముళ్ళ పొదలు. వృక్షం అనేది లేని చోట ఆ రోడ్డు మీద వేగంగా వెళుతూ ఉంటే గాలికి పడవలా ఊగుతుంది మా కారు. ఇలా లాంగ్ డ్రైవ్లు చేసేటప్పుడు మా ఒప్పందం ప్రకారం మేమిద్దరం ప్రతి 100 మైళ్ళకోసారి డ్రైవింగ్ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడ మధ్యలో ఊరు కానీ మనుష్య సంచారం కానీ లేదు. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఇక్కడ బాగా సారవంతమైన ప్రదేశాల్లోనే మనుషులు అధికంగా ఉండరు, ఇంకా ఎడారిలో ఎందుకుంటారు. భోజనాలు ఒకచోట దారి మలుపు తిరిగి సరిగ్గా వెళుతున్న దారికి అడ్డుగా ఉన్న మరో రోడ్డులోకి ప్రవేశించింది. మలుపుకు ముందే దూరం నుంచి ఏదో ఊరులా కనబడితే సంతోషపడ్డాం. అమ్మయ్య, ఎడారి మధ్యలో ఒక ఊరు ఉంది అని, కనీసం తినడానికి ఏమైనా దొరుకుతుంది అని. కానీ దగ్గరికి వెళ్లే కొలది కనిపిస్తున్న పాత తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, చెక్కలు వెళ్లాడుతూ మనుషులు ఎన్నో రోజులుగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయినట్లున్న కొన్ని షెడ్ల వంటివేవో కనిపించాయి. మాకు ఉన్న ఆశ కాస్త పోయింది. ఇక మలుపు దగ్గర మరో మైలు ముందుకు వెళితే ఏదో రెస్టారెంట్ ఉందని బోర్డు ఉంది. అప్పటికి మధ్యాహ్నం 12:30 కావస్తోంది. అందరికీ ఆకలి వేస్తుంది. మేము పక్కకి తిరిగి వెళ్ళిపోవలసి ఉంది. మైలు ముందుకెళ్ళి అక్కడ అసలు హోటల్ ఉందో లేదో చూసొద్దామా, వెళ్ళిపోదామా అని కాసేపు తర్జన భర్జన పడ్డాం. ఒక్క మైలే కదా, ముందుకెళ్ళి చూస్తే పోయేదేముంది అనుకున్నాం ముందు. మళ్ళీ ఇటువంటి బోర్డు మరో 100 మైళ్ళ వరకు కనిపించచ్చు, కనిపించకపోవచ్చు. మొత్తానికి రెస్టారెంట్ సంగతి చూసొద్దామని వెళ్ళాం. బయట 10 వరకు ఆగి ఉన్న కార్లని చూసి ధీమా వచ్చింది మాకు. లోపలికి అడుగు పెట్టేసరికి హోటల్ నిండా కిటకిటలాడుతూ జనం. రెస్టారెంట్ గోడలకు, రూఫ్ మీద ఎక్కడ చూసినా రకరకాల జంతువుల, పక్షుల ఆకారాలు దర్శనమిచ్చాయి. అందులో కాలిఫోర్నియా రాష్ట్ర జంతువైన గ్రిజ్లీ బేర్, పొడుగాటి ముక్కుతో పెలికాన్ పక్షి లాంటివి పిల్లల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ రోజు శనివారం కావడంతో మెనూలో నుంచి కేవలం వెజిటేరియన్ ఆర్డర్ చేశాం. ఇక్కడ వెజిటేరియన్ అంటే పచ్చి ఆకులు, అలములు, ఉడకబెట్టిన బీన్సు, మొక్కజొన్నలు, బంగాళదుంపలు, పిల్లలకైతే చీజ్తో కాల్చిన బ్రెడ్డు. అయినా అందరం విజృంభించి ఆదరా బాదరా అన్నీ ఖాళీ చేశాం. ఉప్పు, మిరియాల పొడి, కారపు రేణువులు ఏవి జల్లుకోకుండానే. బిల్లు మాత్రం భారీగానే వచ్చింది. అయినా ఎడారిలో ఈమాత్రపు తిండి దొరికింది అంతే చాలుననుకున్నాం. భోజనాలు అయ్యేసరికి పిల్లలకి హుషారొచ్చింది. కారులో జోరుగా పాటలు అందుకున్నారు. ఒకళ్ళు మెయిన్ సింగర్, మరొకళ్ళు కోరస్, మరొకళ్ళు పక్క వాయిద్యాలు. నవ్వులు, అల్లరి మధ్య బయట కనిపిస్తున్న డ్రైనెస్ని మర్చిపోయాం. మరి 100 మైళ్ళ తర్వాత ఒక రెస్ట్ ఏరియా వచ్చింది. కాసేపు ఆగి చక్కగా ఆడుకున్నాం. చుట్టూ పర్వతాలు కనిపిస్తున్నాయి. వాటిని ఉరుసుకుంటూ గాలి తెరలుగా పైకి లేస్తుంది. చుట్టూ నేల ఎర్రమట్టి రంగులో ఉంది. పిల్లలు మట్టిలో దుమ్ము లేపుకుంటూ తరుముకునే ఆట మొదలుపెట్టారు. ఆకాశం ప్రకాశవంతమైన సూర్యకాంతితో మెరుస్తుంది. మబ్బులు మచ్చుకైనా లేవు. చుట్టూ నిండు ఎడారిలో ఉన్న గొప్ప వేడిగా అయితే ఏమీ లేదు ఎందుకో. కాసేపట్లో బయలుదేరం. నిడిపోయిన రహదారి పర్వతాల్ని తరుముతూ ప్రచండమైన గాలి. సరిగ్గా 6 గంటలో ఉన్నట్టుండి ప్రచండమైన గాలి మొదలైంది. మా కారు బాగా కదలడం మొదలుపెట్టింది. మేము వేగంగా వెళ్తున్న మూలాన అని అనుకున్నాం. కానీ ఎక్కడ ఆగడానికి వీల్లేదు. చుట్టూ కనుచూపు మేర ఏమీ లేదు. కొంచెం వేగం తగ్గించి ముందుకు సాగాం. అయినా అదే పరిస్థితి. పైన మేం కట్టిన బ్యాగేజ్ ఉందో పోయిందో అని అనిపించింది. మొత్తానికి డెత్ వ్యాలీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని బోర్డు కనబడ్డ చోటికి వచ్చాం. కారు ఆపి డోరు తీసేసరికి బయట గాలికి కారు డోరు చేతిలో నుంచి విసురుగా వెనక్కి వెళ్ళిపోయింది. అంత గాలిని నేను పుట్టాక ఇంతవరకు చూడలేదు. అక్కడించి 2 అడుగుల్లో ఉన్న బాత్రూంకు వెళ్లాలంటే కూడా కష్టం మీద ఒకళ్ళనొకళ్ళం పట్టుకుని వెళ్ళాం. ఇక రైలు వ్యాగన్లాగా ఉన్న ఆ రెస్ట్రూముల డోరు ఎందుకు తెరుచుకోదు, తెరుచుకుంటే మూసుకోదు. వెనక్కి వెళ్లిన తలుపు మూయలేనంత గాలి. బాగా బరువైన ఇనుప తలుపులవి. పరిశీలించి చూస్తే అక్కడ ఉన్నవన్నీ ఇనుప కట్టడాలే. అవును మరి, ఈ గాలికి చెక్కలైతే ఎక్కడివక్కడ ఎగిరిపోతాయి. అక్కడి గాలిని గురించి ఏదో టీవీకి లైవ్ రిపోర్ట్ చేస్తున్నట్లు పిల్లలు నేను కలిసి ఒక వీడియో తీశాం. సత్య వెళ్ళి ఇన్ఫర్మేషన్ని కనుక్కొని వచ్చేంతవరకు పక్కన ఏముందో తెలియని దుమ్ము, గాలి, చలిలో పిల్లలు కారు చుట్టూ తిరుగుతూ ఆడుతూనే ఉన్నారు. కారులో కూర్చుంటే అమాంతం కారు లేచి పైకెళ్ళిపోతుందేమో అనిపించింది. పాపాయి ప్రశాంతంగా నిద్రపోతుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే బాగా ఏడుపు పెట్టేది. ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుందో, మే నెలలో ఎలా ఉందో తెలీదు. ఈ భూమి ఎంత విచిత్రమైంది. చిన్నతనం నుంచి ఎక్కడా ఎప్పుడూ చూడనివి ఇంకా ఎన్నో ఇలా ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయన్నమాట అని అనిపించింది. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో విసురుగాలులు విలయంగా కూడా మారతాయని విన్నాం. ప్రకృతి బలాన్ని గురించి వినడమే గాని ఇలా కళ్ళారా చూసింది లేదు. ఇంతకీ ఈ గాలికింత బలం ఎలా వచ్చింది ఇక్కడ? అది వాన పడే ముందు విసురుగాలి కాదు, జోరుగాలి, హోరుగాలి, ఏ పేరుతో పిలవాలి? మేము అక్కడ ఉన్న అరగంట సేపట్లో కొంచెం కూడా తగ్గలేదు సరికదా. ఇక దారి పొడవునా ఇదే పరిస్థితి. ఎక్కడ ఆగాలో కూడా తెలీదు, ముందుకే వెళ్లాల్సిందే. రాత్రికి అక్కడికి మరో 200 మైళ్లలో ఉన్న మా బస్సుకు చేరుకునే వరకు. ఇసుక మైదానం. మరో 20 మైళ్లలో పూర్తి ఎడారిలోకి ప్రవేశిస్తామనగా ఒక చెక్పోస్టు కనిపించింది. అప్పటికి కాస్త గాలి శాంతించింది, మరలా ఎండ మెరుస్తూ ముందుకొచ్చింది. అక్కడ టోల్ చెల్లించి ముందుకు వెళ్ళాలి. అప్పట్లో $20 చెల్లించాం. అంతా ఎడారేగా, మళ్ళీ రుసుమెందుకో అనుకున్నాం. అయితే అది ప్రత్యేకంగా అక్కడ ఉన్న ఇసుక ఎడారి ప్రాంతాన్ని, అక్కడి నుంచి కనబడే డెత్ వ్యాలీ సిసలైన స్వరూపాన్ని రక్షించేందుకని తరువాత అర్థమైంది. మరో అరగంటలో సముద్ర తీరం మీద ఇసుకల రోడ్డు పక్కన చక్కని ఇసుక కనబడింది. అక్కడ ఉన్న చిన్న పార్కింగు, ఆగి ముందుకు నడవవచ్చనే బోర్డు చూసి సంతోషంగా కారులోంచి బయటికి దుమికాం. సరిగ్గా 10 అడుగులు వేశామో లేదో, ఇసుక బాగా వేడిగా చుర్రుమని కాళ్ల కింద కాలడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది అక్కడ ఉత్తర అమెరికాలోని అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుందని. కానీ విసురుగాలి వల్ల చిన్నప్పటి నుంచి మన దేశంలో వేడి వాతావరణానికి అలవాటు పడడం వల్ల బయట నిలబడితే అదేమంత పెద్ద ఎండగా అనిపించలేదు. అయితే ఒట్టి కాళ్లతో ఆ ఇసుకలో నడవడం చాలా కష్టం. ముందుకు చెప్పులు లేకుండా పరిగెత్తిన మేము మళ్ళీ పరిగెత్తుకొచ్చి చెప్పులేసుకున్నాం. అడుగు పడ్డ చోట అడుగు లోతు కూరుకుపోయే మెత్తని ఇసుక. పిల్లల సంతోషం చెప్పనలవి కాదు. ప్రకృతి వైవిధ్యం పెద్దవాళ్లనే మురిపిస్తుంటే పిల్లల సంగతి చెప్పాలా? అయితే ఇసుకలో కూర్చుని ఆడుకునే పరిస్థితి లేనందువల్ల పాపం ఎక్కడా కూర్చోలేదు. సరిగ్గా 100 అడుగులు వేసేసరికి దూరంగా కనిపించే పర్వతం సాక్షిగా అలలు అలలుగా పరుచుకున్న పెద్ద ఇసుక మైదానం. మధ్యలో కెరటాల మీద మొలిచిన పడవల్లా అక్కడక్కడ ముళ్ళ పొదలు. ఉండుండి అలల మీద ఇసుకని తన విశాల హస్తాలతో అవలీలగా మోసుకెళ్తున్న గాలి. అంతవరకు కబుర్లు చెబుతున్న అందరం మాటలు మరచి ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాం. అక్కడించి అడుగు ముందుకు వేస్తే ఆ అందమైన ఇసుక స్వరూపం చెదిరిపోతుందనిపించింది. చక్కగా రోజుల తరబడి పేర్చినట్లున్న ఇసుక దొంతరలు, వాటిపై పద్ధతిగా గీసిన గాలి చిత్రపటాలు, పైన దేదీప్యమానమైన ఆకాశం, దూరంగా మౌన సాక్ష్యంగా గంభీరమైన ఎరుపు రంగు కొండలు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఉన్న సముద్రం అమాంతం గాలికి వేడికి ఆవిరై కేవలం ఇసుక మిగిలినట్లుంది. అమెరికాలో అక్కడ మొట్టమొదటిసారి ఇండియాలో ఉన్నట్లు బాగా వేడిగా అనిపించింది. అయినా కదిలి రావాలనిపించలేదు. ఎప్పుడూ గలగలా మాట్లాడే నేను మౌనంగా ఉన్నానంటే ఏదో అనుభూతిలో కూరుకుపోయానని పిల్లలు అర్థం చేసుకుంటారు. తిరిగి వస్తూ నిశ్శబ్దంగా నా చేతులు పట్టుకుని నా నడుం చుట్టూ అల్లుకుని నడిచారు వాళ్లు కూడా. నాలోంచి ప్రవహిస్తున్న ఏదో తెలియని ఆనందానుభూతి తమకు అందుతున్నట్లు. కారులోకి ఎక్కిన తర్వాత కూడా మళ్ళా ఒకసారి వెళ్ళి రావాలని అనిపించింది. 200 మైళ్ళు ప్రయాణించిన బడలిక తీరి మనస్సు తేలికైన గొప్ప అనుభూతి. కళ్ళు మూసుకున్నా తెరిచినా చెక్కు చెదరని అదే దృశ్యం నన్ను మరలా ఇన్ని రోజులు వెంటాడుతూనే ఉంది. మేం చీకటి పడే వేళ్లకి ఆ ఎడారి దాటి ముందుకు వెళ్లాల్సి ఉన్నందున, ఇంకా ముందు చూడవలసినవి ఉన్నందున బయలుదేరాము. ఇక ఫర్నెస్ క్రీక్. అక్కడి నుంచి మలుపుల సన్నని రహదారిలో మరలా ముందుకు సాగాం. ఫర్నెస్ క్రీక్ ప్రాంతానికి సాయంత్రం 4 గంటల సమయానికి చేరుకున్నాం. దారికి పక్కనే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రాండ్ రిసార్ట్ కనిపించింది. ఒకరోజుకి ఒక కుటుంబం అక్కడ ఉండాలంటే కనీసం $500 చెల్లించాల్సిన ఖరీదైన రిసార్ట్ అది. మేము అక్కడ ఆగే ప్లాను ముందే పెట్టుకోలేదు కాబట్టి డ్రైవ్ త్రూలో చూసి సంతోషించాం. ఎడారి మధ్య ఒక పెద్ద రాజభవనం కట్టినట్లు చుట్టూ పామ్ చెట్లతో సహా నాగరికత భవనమై మొలిచిన గొప్ప దర్పంగా విలాసంగా ఉందా హోటల్. చుట్టూ ఉన్న పర్వతాల నిరాడంబరతను గేలి చేస్తూ దగ్గర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో 2-3 రోజులు ఉండాలనుకునేవారు ఇంత కష్టమైన కారు ప్రయాణం చేయకుండా ఖరీదెక్కువైనా ఫ్లై చేయడం మంచిది. బ్యాడ్ వాటర్స్. ముఖ్య రహదారి నుంచి కొంచెం లోపలికి వెళితే వచ్చే బ్యాడ్ వాటర్స్ అనే ప్రాంతాన్ని చూడ్డానికి మలుపు తీసుకున్నాం. రోడ్డుకి ఒక పక్కగా ఎర్రని పర్వతాలు, మరో పక్కన తెల్లని ఉప్పు మడిపరిచినట్లున్న బ్యాడ్ వాటర్స్. దీన్ని సరస్సు అనొచ్చేమో. ఈ సరస్సు సముద్రమట్టానికి 282 అడుగుల దిగువన ఉండి ఉత్తర అమెరికాలోనే లోతైన ప్రాంతమట. అక్కడ ఎదురుగా కొండమీద తలెత్తి చూస్తే ఎక్కడో పైన సముద్రమట్టం గీత గీసి ఉంటుంది. ఎప్పుడో నీరు ఆవిరి అయిపోగా మిగిలిపోయిన ఉప్పు కణికెల సరస్సు అది. చుట్టూ పర్వత ప్రాంతాల్లో ఏదో నామమాత్రంగా ఎప్పుడో కురిసే వర్షాలు ఇక్కడికే ప్రవహించిన మిగతా రోజుల్లో ఆవిరైపోగా ఇలా ఎప్పటికీ ఉప్పు మాత్రమే మిగులుతూ ఉందట ఇక్కడ. సరస్సు అంటే చిన్నదేం కాదు. అటు అంచెక్కడో ఆకాశంలో ఉన్నట్లు కనుచూపు మేర తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. కార్లు ఆపేందుకు ఉన్న చిన్న పార్కింగ్లో నుంచి సరస్సులోనికి నడిచి వెళ్లేందుకు ముందుకు పరిచినట్లున్న చెక్కదారి వెంట ముందుకు వెళదామని కారులో నుంచి బయటకు అడుగుపెట్టి కిందకు దిగామో లేదో మళ్లీ ప్రచండమైన గాలి విసురుగా తోసింది. ఇక బ్యాడ్ వాటర్ సరస్సుకు ఆరంభంలో ఉన్న చెక్కవంతని మీదకి అడుగు పెట్టగానే కళ్లద్దాలు ఎక్కడవక్కడ ఎగిరిపోయాయి. చప్పున పరిగెత్తి తెచ్చుకున్నాం. వరు సరదాకి తగిలించుకున్న ప్లాస్టిక్ కళ్లద్దాలు మాత్రం కర్రవంతని మించి దూరంగా సరస్సులోకి ఎగిరిపోయాయి. ఇక ఆ పిల్ల ఏడుపు చూడాలి. మేము చెరో రెక్కా పట్టుకుని ముందుకు నడిపించాం. కొంచెం ముందుకు వెళ్లేంత వరకు ఉన్న మధ్యబాట తర్వాత అసలు సరస్సు ప్రారంభమవుతుంది. లోపలికి వెళ్లే కొలిది అక్కడక్కడా నీళ్లతో కొద్దిగా తడిగా ఉంది. కానీ ముందంతా గట్టిపడ్డ ఉప్పు మించి నడిచాం కొంతమేర. అక్కడించి ఉప్పు ముద్దలు విసురుకుని ఆడుకుని వచ్చేటప్పుడు 10 నిమిషాలు కష్టపడి చేత్తో ఉప్పు ముద్ద చేసి తెచ్చుకున్నాము సావనీరుగా. విసురుగా వీస్తున్న గాలికి ఉప్పు మీద ప్రతిఫలిస్తున్న సూర్యకిరణాలు చెదిరిపోయి రకరకాల స్వరూపాలుగా ఎటో గాల్లో ఎగిరిపోతున్నాయి. ఒక పక్కగా పెద్ద పర్వతాల వరుస అడ్డుగా నిల్చున్నా ఈ గాలి ఎక్కడించి వస్తుందో అర్థం కాలేదు. మేం తిరిగి వస్తుండగా ఒక్కసారిగా గాలి పక్కకు తోపు తోసింది. నేను తూలిపడబోయాను. సత్య అయితే ఆ గాలికి ఎదురు నిలబడి కొంతమేర కావాలని గాలితో వెనక్కి వెళ్ళి మరలా ముందుకు వచ్చి నిలబడ్డం చేస్తున్నాడు. సముద్రంలో అలలు వచ్చినప్పుడు కాస్త పైకి ఎగిరి నిలదొక్కున్నట్లు. ఇక కోమల్ వరువుల సంగతి చెప్పనవసరం లేదు. వాళ్ళు గాల్లో పిల్లి ముగ్గలు వేయడం ప్రారంభించారు. నాకు భయం పట్టుకుంది ఆ పిల్ల గాలికి ఎక్కడ ఎగిరిపోతుందోనని. రెక్కలు గట్టిగా పట్టుకోమని అరిచాను. అయినా 10 అడుగుల్లో కూడా ఒకళ్ల మాట ఒకళ్ళకి వినిపించడం లేదు. అక్కడికి తొలిసారిగా గోల్డ్ రష్ సమయంలో తూర్పు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో ప్రయాసతో ఈ ఎడారిని దాటుతూ ఇక్కడ నీళ్లు కనబడగానే సంతోషంతో పరిగెత్తుకొచ్చారట. తీరా ఇక్కడ ఉప్పు కణికల ఊట కనబడేసరికి బ్యాడ్ వాటర్స్ అని తిట్టుకున్నారట. ఆ పేరే ఈ ప్రదేశానికి స్థిరపడింది. తిరిగి వచ్చే బ్రిడ్జి దిగేటప్పుడు నిషిద్ధమైన ప్రాంతం మధ్యకు దిగి నేను అక్కడ ఉప్పు కణికల మధ్య చిక్కుకున్న వరు కళ్ళద్దాల్ని తెచ్చి ఇచ్చేంతవరకు ఆ పిల్ల మొహం సంతోషంతో వెలగలేదు. కానీ అది ఒక విధంగా సాహసమే. అలా దిగినప్పుడు ఊబి ప్రాంతాలుంటేను? కానీ ఉప్పు కణికల పెళుసుదనానికి గట్టి పెళ్లాలుగా మారింది నేల. అడుగు దిగబడడం కాదు కదా, అడుగు ముందుకు పడని జారుడు కూడా లేదు. నేనలా దిగి వెళుతుంటే పిల్లలు అమ్మా వద్దు వద్దు అని భయంగా అరిచారు. అయితే అవి చూసుకుని వరు ముఖంలో కనబడ్డ సంతోషం కోసం ఏదైనా చేయొచ్చనిపించింది. అయితే తెలియని ప్రాంతాల్లో ఇటువంటి సాహసాలు చేయకపోవడమే మంచిది. ఏ వస్తువైనా ప్రాణం కంటే విలువైనది కాదు కదా. ఆ ఎడారిని కార్లలో తిరగగలిగినది మాత్రమే కాకుండా సైకిళ్లపైన నడిచి తిరుగుతూ ట్రెక్కింగుల ద్వారా ఇంకా దగ్గరగా బాగా చూడొచ్చు. కానీ చిన్నపిల్లలతో అవన్నీ సాధ్యం కావని మేము కేవలం ఆ ఎడారిలో ఒకరోజు మాత్రమే గడిపాం. కఠినమైన ఎండ, ప్రచండమైన గాలులు, ఎక్కడా నీటి చుక్క జాడలేని వట్టి రాళ్ళు రప్పలు, ఇసుక ఎడారి, మొత్తం మరణప్రాయం కాబట్టి దీనికి డెత్ వ్యాలీ అని పేరు వచ్చిందేమో. అంత ఎత్తైన పర్వతాల్ని, వైవిధ్యమైన వాతావరణాన్ని, ఇసుక మేటల్ని, ఉప్పు సరస్సుని చూడడానికి ఒక్కసారైనా వెళ్ళి రావాలి. మేము ఈ ప్రయాణంలో ఇంకా అక్కడి నుంచి మరో 200 మైళ్ళ దూరంలో ఉన్న లాస్ వేగాస్ని కూడా చూడాలనుకున్నాం కాబట్టి అటుగా దారి తీశాం. మరలా నిడుపైన ఎడారి గుండా ఆకాశం భూమి వేరువేరు రంగుల్లో కనబడే రహదారి వెంబడి